ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు, రేడియో సాయి శ్రోతలకు హృత్పూర్వక ప్రణామాలు. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి సందేశంలో కొన్ని భాగాలను మీతో పంచుకోవాలని నిశ్చయించుకున్నాం. గురు పౌర్ణమి సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత వహించినటువంటి మహాపర్వదినం. గురువు పట్ల ఉండేటువంటి విధేయతను, కృతజ్ఞతాభావాన్ని ప్రకటించుకునేటువంటి మహాపర్వదిన మహోత్సవం గురు పూర్ణిమ. ఈ సందర్భంగా భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో జరుపుకునేటువంటి గురు పౌర్ణమి విశిష్టంగా ఉంటుంది. బాబావారి సందేశం కూడా చాలా ఎంతో ఉత్సాహంగా, ఒక నూతన దృక్పథంతో, ఒక నూతన దృక్కోణంలో గురు పౌర్ణమి సందేశం మనకు అందించబడుతుంది. ఈ సందర్భంగా స్వామి తెలియజేసినటువంటి నూతన విశేషాలను మేము ఉంచుతాను. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల విష్ణువన్నీ పెంచి వృద్ధి చేయు, పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల, గురువు మూడు క్రియల సలుపునొకడే. ఎంత చక్కని పద్యంలో గురువు యొక్క పాత్రను త్రిముఖమైనటువంటి, త్రిమూర్త్యాత్మకమైనటువంటి, రసమయమైనటువంటి భావనను స్వామి ఈ చక్కని పద్యంలో తెలియజేశారో దయచేసి గమనించండి. గురువు బ్రహ్మ అన్నారు. సృష్టి చేయు బ్రహ్మాండముల నెల్ల, సృష్టికర్త బ్రహ్మ, గురువు అలాంటివాడే. మరి విష్ణువో అన్ని పెంచి వృద్ధి చేయు, శివుడు త్రుంచు పాపిష్టి జీవుల, గురువు మూడు క్రియల సలుపునొకడే. ఈ మూడింటిని కూడా గురువు నిర్వహిస్తూ ఉంటాడు అని చెప్పారు. ఒక్కసారి ప్రశాంతి నిలయ వాతావరణాన్ని, సత్యసాయి సంస్థల పురోగమనాన్ని, భగవాన్ బాబావారి కార్యక్రమాలను, భగవాన్ బాబావారి యొక్క బృహత్ పథకాలను పర్యావలోకనం చేస్తే భగవాన్ బ్రహ్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వామి సృష్టించినటువంటివి ఎన్నో మనం చూశాం. హైదరాబాదులో డాక్టర్ కాకడే గారిని ఉండేవారు. వారు షిరిడి నుండి పర్తి అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం భారతీయ అన్ని భాషల్లో కూడా అనువదింపబడింది. స్వామి ఆయన లోపలికి పిలిచారు బృందావనంలో. ఆ రోజుల్లో అక్కడే ఉన్నటువంటి చెట్టు పువ్వును కోశారు. నన్ను పిలిచి ఇదేమిటయ్యా అని అడిగారు. స్వామి, ఇది పుష్పము స్వామి అన్నాను. అలాగా అన్నారు. ఆ రేకుల్ని అలా అలా నిమరడం ప్రారంభించారు. వీటిని ఏమంటారు అన్నారు. స్వామి, ఇవి మకుట దళములు లేక పెటల్స్ అంటారు అన్నాను. అలాగా అన్నారు. అది చేతిలో పెట్టుకొని ఒక్కసారి దోసిల్లుగా ముడిచినట్లుగా పెట్టి పని ఊదారు. వెంటనే ఒక డైమండ్ రింగ్గా మారింది. పుష్పము డైమండ్ రింగ్గా మారడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అది బ్రహ్మ చేయవలసిందే. సృష్టి చేయు బ్రహ్మాండముల నెల్ల, స్వామి సృష్టికర్త, అందులో సందేహం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం అభయ్ అనే విద్యార్థి మా కాలేజీలో చదువుకున్నాడు. స్వామి అలా వరుసలో నడుస్తూ ఓ ఉంగరాన్ని సృష్టించి అతనికిచ్చారు. అతని వేలికి తొడిగారు. అది చాలా బిగుతుగా ఉంది, పట్టట్లేదు. వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. స్వామిలోగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది నేను గమనించాను. స్వామి తిరిగి వచ్చేటప్పుడు, స్వామి ఆ ఉంగరం టైట్గా ఉందిటా, వాడు ఇబ్బంది పడుతున్నాడు అన్నాను. అలాగా అని చెప్పి స్వామి అతని దగ్గరికి వచ్చి, ఏది ఆ ఉంగరం తే అన్నారు. ఆ వేలిపైనే ఆ ఉంగరాన్ని అటు ఇటు సరిదిద్దారు. బాగా లూజ్ అయింది, బయటపడిపోయింది. అమ్మో స్వామి లూజ్ అయిపోయింది అన్నాడు. మళ్ళీ స్వామి నవ్వుతూ, ఆ వేలికి తొడుగుతున్నారండి. ఆ తొడుగుతుంటే కరెక్ట్గా ఆ వేలికి తగ్గట్టుగా సరిపోయింది. ఆ ఆదికి సరిపడ్డట్టే సరిపోయింది. అంటే స్వామి సృష్టించింది చేతి వేలి మీదే. దాని ఆది ప్రకారం పెరగడం సాగడం నేను గమనించాను. ఇది సృష్టికర్తగా తప్ప మరెవరికి సాధ్యమైన విషయం కాదు. పూర్వపు రోజుల్లో స్వామి సేవాదారు వాళ్ళతో మాట్లాడుతూ హస్తచాలనం చేత వేడివేడి బొబ్బట్లు సృష్టించారని, ఆ సేవాదారు వాళ్ళు పట్టుకోలేక కింద వదిలేయాల్సి వచ్చిందని కూడా నేను విన్నాను. ఆ వేడి భరించలేక అలాంటి సృష్టి స్వామి. ఈ వస్తువుల సృష్టి ఎట్లా ఉంచండి. ప్రశాంతి నిలయం చూస్తే ఈనాడు స్వామి యొక్క బ్రహ్మత్వము, సృష్టితత్వం మనకు అర్థమవుతుంది. 100 మంది ఉన్నటువంటి పల్లెటూరులో, పుట్టపర్తిలో ప్రారంభంలో అతి అనాగరికమైనటువంటి, ఎలాంటి సౌకర్యములు లేనటువంటి ఈ పుట్టపర్తి కుగ్రామంలో ఈనాడు ఒక ప్రపంచస్థాయి ప్రశాంతి నిలయం టౌన్షిప్ వెలసి ఉన్నదంటే ఇది స్వామి యొక్క సృష్టికార్యం తప్ప అన్యం కాదు. ఈనాడు ఎయిర్పోర్ట్ ఉండటమే కాకుండా బస్సులు, రైలు సదుపాయం, ఇంతమంది భక్తులు రావడం, లోపలన్న భవన సముదాయం అంతా కూడా అత్యంత ఆధునిక నిర్మాణాలతో అలరారుతూ ఉండడం, ఇది స్వామి సృష్టికర్త. ఇది ఏట్టి సందేహం లేదనిపిస్తుంది. విష్ణువు అన్ని పెంచి వృద్ధి చేయు, విష్ణుమూర్తి అన్నింటినీ పెంచి వృద్ధి చేస్తాట. స్వామి కూడా అలాగే చేస్తున్నారు, అన్నింటినీ పెంచడం, వృద్ధి చేయడం. ఒక్కసారి ఆలోచించండి, నీటికి లేక కరువైనటువంటి ప్రాంతాలకు నీటిని అందించేటువంటిది అది స్వామికి తప్ప ఇతరులకు సాధ్యమైనటువంటి విషయం కాదు. విశ్వమంతా కూడా విద్యావ్యాప్తి చేసి ఆ విద్యను కూడా అందించడంలో స్వామికి స్వామే సాటి అని మనకు అర్థమవుతుంది. ఏ కార్యక్రమాలైతే అవతారమూర్తి తనకు ప్రధానంగా భావించారో వాటిని విస్తృతంగా వృద్ధి చేశారు. ఈనాడు సత్యసాయి సంస్థలు లేని దేశమే లేదు. ఏ అంటే అమెరికా అనుకోండి, జడ్ అంటే జింబాబ్వే అనుకోండి, ఏ టు జడ్ దాకా అక్షరాలను తెలియజేసే దేశాలన్నింటిలో కూడా సత్యసాయి సంస్థలు ఉన్నాయి. ఇది విష్ణుమూర్తి యొక్క వ్యాపకత్వం. సత్యసాయి సంస్థలు ఆ రీతిగా వ్యాపించాయి. ఎవరిని అడిగినా సరే వారి ఆత్మకథ వాళ్ళు వివరిస్తారు. ఎవరిని అడిగినా సరే, ఏ దేశస్థుడైనా సరే, ఏ ఉద్యోగం ఉన్నా కానివ్వండి, ఏ భాష అయినా సరే, వారి అనుభవాలు వారికి ఉంటూ వచ్చాయి. అట్టి వ్యాపకతత్వమే స్వామిలో మనకు కనపడుతుంది. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల. మరి ఏమిటయ్యా స్వామి తుంచేది ఏది? శివుడు లయకారకుడు, ప్రళయకారకుడు. స్వామి తుంచేది ఏది? స్వామి తుంచేది మన ప్రాణాలని కాదు, మన దేహాన్ని కాదు. దుర్గుణంబులు సవరించి తొడరుటకును, సాధు సంరక్షణము సలుపు కొరకు, గర్భ దుఃఖము కింతయు కాంచకుండ, పుట్టుచుండును పుడమి స్వేచ్ఛగా సాయి అని స్వామి లోగడ చెప్పి ఉన్నారు. ఈ అవతారంలో తుంచడం, సంహరించడం లేదు. మనిషి మానసిక పరివర్తన, మానసిక పరిణామం, మానవునిలో ఒక మార్పు తీసుకురావడం ఈ అవతారమూర్తి యొక్క ప్రత్యేకత. ఇది ప్రేమావతారం కనుక సంహారం కాదు, సంస్కరణ అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక స్వామి తుంచేది అంటే మనలో ఉండేటువంటి దుష్ట స్వభావాన్ని, మనలో ఉండేటువంటి ఈ దుష్ట భావాలను, దుష్ట కర్మలను, ఈ దౌష్ట్యాన్నంతా కూడా స్వామి ఖండిస్తున్నారు, తీసివేస్తున్నారని అర్థమవుతుంది. చూడండి, ప్రపంచవ్యాపితంగా మాంసాహారులు ఎందరెందరో శాకాహారులైనారు. ఈనాడు ధూమపానంకి అలవాటు పడ్డవాళ్ళంతా మానుకున్నారు, మద్యపానంలో తేలియాడేవాళ్ళంతా వదిలేశారు. ఒక పైసా దానం చేయలేనటువంటి లోపులంతా పరమ త్యాగమూర్తులైనారు ఈనాడు. అంటే వాళ్లలో ఉండేటువంటి బలహీనాలు అన్నిటినీ తొలగించి వాళ్లలో ఉండేటి సద్భావనలు కలిగించి ప్రేరేపించేటువంటిదే సాయితత్వం. త్రుంచు పాపిష్టి జీవుల అనగా వారిలో ఉండేటువంటి పాపిష్టి లక్షణాలు తొలగింపచేస్తున్నారు. గురువు 3 క్రియలు సలుపు ఒకడే. తానొక్కడే అయ్యుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 యొక్క బాధ్యతలను స్వామి స్వీకరిస్తున్నారు. ఎంతో అహంకారంతో ఉన్నవాళ్ళు చాలా వినయమూర్తులైపోతారు. పెద్ద పెద్ద అధికార హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఈనాడు సామాన్యమైన సేవల్లో పాల్గొంటూ వచ్చారు. అది సాయి యొక్క శివతత్వము. బ్రహ్మత్వము, విష్ణుత్వము, శివతత్వము 3 యొక్క సమన్వయమే సాయి తత్వము. అదే గురుపూర్ణమైన సందర్భంగా త్రిమూర్త్యాత్మకమైనటువంటి సాయి స్వరూప తత్వ విశేషాన్ని ప్రప్రథమంగా మీ ముందుంచుతున్నాను. మరొక సందర్భంలో స్వామి అన్నారు, దేహభ్రాంతి లేని మోహమింతయులేని త్యాగనిరతులైన యోగవరులు గురులు, నాడు నేడు గురులు అట్టివారలే సత్యమైన మాట సాయి మాట. దేహభ్రాంతి లేని స్వామికి ఎలాంటి దేహభ్రాంతి లేదు. దాన్ని స్వామిని సన్నిహితంగా చూచిన వారికి పూర్తిగా తెలుస్తుంది. వారు తినేదే 2 చెంచాలకన్నా ఏముండదు. వేసుకునేటువంటి దుస్తులు చిన్ననాటి నుంచి ఈనాటి వరకు అవే రకమైనటువంటి తప్ప ఆ వేసుకునే వస్త్రధారణలో ఒక వైవిధ్యం అలాంటివే ఉండవు. వారు తినే ఆహారం కూడా ఆ రాగి సంకటి తప్ప మరొకటి కాదు. పొద్దున్న ఉదయం 6:30కి బెంగళూరులో బయలుదేరితే సాయంకాలం 6 గంటలకు కొడైకనాల్ చేరితే ఆ రోజుల్లో ఆ స్వామికి ఎక్కడ అలసట మనకు కనిపించదు. విరామం కూడా ఉండ అవసరం కూడా వారికి అనిపించదు. ఎందుచేత? దేహభ్రాంతి లేనివారు అవడం చేతే. దేహభ్రాంతి లేనివాడు స్వామి. మోహమింతయు లేని, మోహం అంటేనే తెలియదు ఆయనకి. ఎంతసేపటికి మనకు కావలసిన వాటిని అందించడం జగత్ కళ్యాణం తప్ప ఎవరిపైన ప్రత్యేకమైన మోహము అటాచ్మెంట్ అనేది ఉండదు. అందరూ కావలసిన వారే. అందుకే స్వామి ఒక సందర్భంలో చెప్పారు, ప్రశాంతి లయంలో వెల్కమ్ బోర్డు ఉండదు, ఫేర్వెల్ బోర్డు ఉండదు. ఇది అందరి ఇల్లు, అందరూ రావడం, అందరికి అధికారం ఉన్నది. స్వామి ఎవరికన్నా సహాయం చేస్తే భగవాన్ థ్యాంక్స్ అంటే, ఎందుకయ్యా థ్యాంక్స్ అంటావు, ఇది నా డ్యూటీ, తల్లికి థ్యాంక్స్ చెప్తావా అంటారు. కనుక ఎలాంటి మోహం ఒక అటాచ్మెంట్ ఉండదు. ప్రేమయ్యే సర్వుల పట్ల ప్రేమ ఉంటుంది తప్ప ఒక వ్యక్తికి వ్యక్తికి సంబంధించినది కాదు. సాయి హ్యాస్ నో రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ కాదు. సాయి ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్, లవ్ టు లవ్, హార్ట్ టు హార్ట్ తప్ప ఒక రిలేషన్షిప్ కాదు. అది మోహం వారిలో ఎక్కడా మనకు కనపడదు. త్యాగనిరతులైన యోగవరులు గురులు, త్యాగానికి స్వామి మించినటువంటి వారు లేరు. వందలాది కోట్లు అలా 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 ఒక ప్రవాహంలాగా ఖర్చు పెడుతున్నారు. ఈ కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, ఆసుపత్రులు కానీ, ఈ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, దీనిలో సేవ కానివ్వండి, ఎలాగా వందలాది కోట్లు అలా త్యాగానికి వారే. నిరుపమాన త్యాగనిధి ఎవరనా? ఈతడను చూపునకు లక్ష్యమైన స్వామి. నిరుపమాన త్యాగనిధి, స్వామి త్యాగానికి నిధి, వారితో సమానులెవరు లేరు అని వర్ణించారు నాడు కరుణశ్రీ. అందుచేత త్యాగనిరతులైన యోగవరులు, మహాయోగి స్వామి త్యాగము, అలాంటి వాళ్లున్నారు చూసారా. నాడు నేడు గురులు అట్టివారలే సత్యమైన మాట ఈ సాయి మాట. ఏ దేహభ్రాంతి లేక, ఎట్టి మోహం లేక, త్యాగంతో కూడుకున్నటువంటి యోగవరులున్నారే భగవాన్ బాబా. ఎత్ర యోగీశ్వర కృష్ణ అనట అన్నట్లుగా యోగీశ్వరుడైన వాడు భగవానుడు. మరొక విషయం స్వామి చెప్పారు, ఏది ఎరిగిన సర్వంబు ఎరుకబడునో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో, అట్టి పరవిద్య నేర్పెడునతడే గురుడు. ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరదు. అనేక విషయాలు మనం తెలుసుకుంటాం, కానీ మనకు తెలియనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఇందులో స్వామి చెప్పేదేమంటే, ఆధ్యాత్మిక విద్య మనకు ఎప్పుడైతే తెలిసిందో, ఆత్మవిద్య ఏ క్షణంలో అయితే మనకు అర్థమైందో, ఆత్మానుభవం మనకెప్పుడైతే కలిగిందో, సర్వ విద్యలు మనకు తెలిసినట్లే. ఆత్మజ్ఞానం లేనప్పుడు మనం అజ్ఞానంలోనే అని భావించాలి. పదార్థ జ్ఞానం కాదు మనకు కావాల్సింది, పరార్థ జ్ఞానం కావాలి, యథార్థ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. అది తెలుసుకున్నట్లయితే సర్వము తెలుసుకున్నట్లే. అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకున్నా కూడా లాభం లేదు అన్న విషయాన్ని చెప్తూ, ఏది ఎరిగిన సర్వంబు ఎరుకపడును, ఏది తెలియక సర్వంబు తెలియబడదు, అలాంటి ఆత్మతత్వాన్ని నేర్పేవాడే గురుడు భగవాన్ బాబావారు. అన్ని ప్రసంగాలు చూడండి, ఈ 70 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న ప్రసంగాలు, ప్రతి ప్రసంగంలో కూడా ఆత్మ ప్రస్తావన ఉంటుంది. ఆత్మ గురించి, ఆత్మ విశేషం గురించి, ఆత్మ యొక్క దివ్యత్వం గురించి, మానవుని యొక్క ఏకత్వం గురించి వివరించేదే సాయి యొక్క ప్రబోధామృతము. కానీ సాయి యొక్క దివ్యోపన్యాసాలలో ఆత్మ గురించి అనేక వ్యాఖ్యానాలు, అనేక వివరణలు ఉంటూ ఉన్నవి. స్వామి కరుణ వంటి వేరొక సందర్భంలో స్వామి ఆత్మవస్తువు గురించి చెప్పిన విషయాలు మీతో పంచుకుంటాను. ప్రస్తుతానికి ఆత్మ గురించి స్వామి చెప్పినంతగా ఎవరు చెప్పలేదేమో నాకు అనిపిస్తుంది. అది ఏ రీతిగా తెలియజేశారు? చిన్న చిన్న మాటలలో, చిన్న చిన్న కథలలో, చిన్న చిన్న పాటలలో, వారి యొక్క వ్యవహార శైలిలో, దివ్య సంభాషణలలో అంతా ఆత్మతత్వం గురించే మనకు కనపడుతుంది. ఈ ఆత్మతత్వమే ఒక అంతర్వాహినిగా వారి సందేశాలలో స్పష్టంగా దర్శనమిస్తుంది. అట్టి పరవిద్య నేర్పునతడే గురువు, ఇట్టి ఆత్మవిద్య నేర్పినవాడే గురువు అన్నారు భగవాన్ బాబా. అందించిన గురువు మనకు లభించడం మన జన్మాంతర విశేషం. చెప్పండి ఎంత గొప్పగా అంటున్నారో. కన్నుల కగుబడి దృశ్యంబుగాంచి మీరు సత్యమిది అని ఎంచక సంబరమున తెరను దాగిన సత్యంబు తెలుసుకొనగా విశ్రమింపక నాతోడ వెడలి రండు అన్నారు స్వామి. ఈ పద్యంలో చూడండి, సాధారణంగా లోకంలో చూసే గురువులు ఎలా ఉన్నారు, మన స్వామి ఎలా ఉన్నారు చూడండి. నాతో పాటు రావయ్యా అన్నారు. నాకన్నా ముందు వెళితే దారి తప్పిపోతావు, నాకన్నా వెనక వస్తే నా వేగాన్ని నువ్వు అందుకోలేవు, నాతో పాటు రా, సోమరిగా ఉండవద్దు. ఎందుకు నాతో పాటు రావాలో తెలుసునా? తెరను దాగిన సత్యంబు తెలుసుకొనగా. ఈ జగత్తు అనే మాయ తెరగా ఉన్నది, దీని వెనక ఉన్న జగదీశ్వర సందర్శనము, దానికి వెనక ఉన్నటువంటి దివ్యత్వము, దాని వెనక ఉన్నటువంటి ఆ ఆత్మవిద్య, ఆత్మతత్వము తెలుసుకోవడానికి నాతో పాటు రండయ్యా, నాతో పాటు రండయ్యా. అయితే నాతో పాటు రావాలంటే ఒక్క విషయం తెలుసుకోవాలి. కన్నులకొకబడు దృశ్యమ్ముగాంచి మీరు సత్యం మీదని ఎంచక సంబరమున, ఎంతో ఆనందంతో, ఎంతో ఆశ్చర్యంతో ఈ చూచే దృశ్యమాన కల్పిత జగత్తంతా చూచి ఇది సత్యమని భావించి ఆశ్చర్యపడుతూ మురిసిపోతున్నాం మనం. ఈ మురిసిపోవడం కాదు నువ్వు చేయవలసింది, ఇది సత్యం అనుకోకు. ఈ తెర జగత్తు అనేటువంటి తెర వెనక ఉన్నటువంటి జగదీశ్వర సందర్శనం చేయిస్తానయ్యా, ఆత్మవిద్య నీకు నేర్పుతాను, విశ్రమింపక నాతోడ వెడలరండు, నాతో రమ్మంటున్నాడు సాయి. ఇది ఆదర్శమైనటువంటి గురువు చేసేది. సాధారణంగా జగత్తులో ఇలాంటి గురువులు మనకు కనపడరు. గురువు గురుస్థానంలోనే ఉంటాడు, శిష్యుడు శిష్యుని స్థానంలోనే ఉంటాడు, జన్మాంతరం కూడా అంతే. ఆ గురువు అనంతరం ఈ శిష్యుడు సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఇంకా వాడికి స్థాయి వచ్చేది ఎప్పుడు చెప్పండి? స్వామి అలా కాకుండా తన స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇది చాలా అపూర్వమైనటువంటి విషయం. అందువల్ల ఈనాడు మనకుంటున్నటువంటి గురువులకు స్వామి గురువు అంటే ఎక్కడ సాపత్యమే లేదు. మనం ఇక్కడ పోల్చకూడదు కూడా. ఆకుపచ్చని పక్షులన్నీ చిలుకల వలె పలుకునా? ఆకుపచ్చగా ఉన్నంత మాత్రాన అన్ని చిలుకలవుతాయా? పువ్వులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా? ఆ పురుగులు తుమ్మెదలా ఉంటాయా? పులి చర్మము కప్పినట్టి గాడిద తా పులి ఎగునా? పులి చర్మం ఉంది, అది పులి అవుతుందా గాడిద? కాదు. ఏనుగంత బలిసియున్న పంది ఏనుగ ఉన్నటయ్యా? అంత లావుగా అంటే పంది ఏనుగ అవుతుందా? కనుక అందరూ ఉన్నటువంటి సమాజంలో మనం చూచే గురువులతో స్వామిని పోల్చడం చాలా అవివేకం, అజ్ఞానం, మూర్ఖత్వం కూడా. అయితే ఈ గురువులంతా మన సమాజంలో చూస్తున్న గురువులు మనల్ని మారుస్తారా, మనలో పరిణామం తీసుకురాగలరా? వారి వల్ల కాదు. భుక్తి విద్యలని బోధించి చెప్పేది తెలిపేది ఏదో పొట్టగూడి చదువులన్నీ నేర్పుతారా గురువులు? గురువులెల్లా ఫలము మార్చగలరా, మన నొసటి రాత మార్చగలరా? భుక్తి విద్యలెల్లా ముక్తి విద్యలు చేసి మోహంబు తెగటార్చు గురువు కలడు, గురుతూ తెలియా సద్గురువరుండు. ఎవరయ్యా గురువు అంటే? ఈ భుక్తి విద్యలన్నీ కూడా ముక్తి విద్యలుగా మార్చి ముక్తి మార్గాన్ని చూపించేటువంటి వాడే గురువు తప్ప ఈ పొట్టగూడు చదువులు నేర్పేటువంటి వాడు కాడు. అందుకే హెచ్చరిస్తున్నాడు స్వామి, అల్పగురువుల చెంత చేరకు, స్వల్పగుణములు చింత చేయకు, తలపులన్నీయు నిలిపివేసిన తనువుకెప్పుడు జన్మలేదు, కన్ను విప్పి చూడరోరన్నా, ఈ సాయిదేవుని కన్ను విప్పి చూడరోరన్నా. అల్పగురువుల చెంత చేరకు, ఏదో చిల్లరగా ఉండి వాళ్ల చుట్టూ ఆశ్రయించొద్దు, ఏదో హీనమైనటువంటి గుణాలు ఆలోచనలు చేయవద్దు, స్వల్పగుణముల చింత చేయకు. ఏ క్షణానైతే నీ యొక్క ఆలోచనలన్నీ స్తంభించి వేస్తావయ్యో, ఏ క్షణంలో అయితే నీ ఆలోచనలన్నీ కూడా నిష్క్రమిస్తాయో, ఆలోచన రహితమవుతుందో, అమనస్కం అవుతుందో, అప్పుడు జన్మ లేదురా నాయన. కనుక జన్మకు పునర్జన్మకు కారణమైనటువంటివి మన తలంపులు గనక, ఆ తలంపులన్నీ కూడా అరికట్టి ఉపసంహరింపజేసే మార్గాన్ని చెప్పేవాడే సరి అయిన గురువు. ఆ గురువే సాయిదేవుడని మనకు తెలుస్తుంది. మనకు కొన్ని ప్రదేశాలలో గురువు యొక్క సాన్నిహిత్యాన్ని పొందడం మనకు కష్టమవుతుంది. వారి యొక్క ఆదర్శాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము, ఆ ఆదర్శాన్ని అనుసరించలేము కూడా. కానీ పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆదర్శమైనటువంటి గురువు ఎలా ఉండాలో స్వామి చెప్తున్నారు. సర్వసద్గుణములు చక్కగా లేకున్నా వారు గురువులు కారు వాస్తవమున. వాళ్ళు సర్వసద్గుణాలు ఉండాలి, అవి లేకపోతే వారు గురువులు కారు. సాయి ఈజ్ పర్ఫెక్షన్. అణు మాత్రం లవలేశం కూడా స్వామిలో మనకు ఎలాంటి దోషం కూడా కనపడదు. అందువల్లే సర్వసద్గుణములు చక్కగా లేకున్న వారు గురువులు కారు వాసువాడు. గురువులయ్యా సమాజానికి బరువులు కాదు కాదు. సవినయుడు కాక సచ్చారిత్రుడిట్లగు ఉన్నమాట తెలుపుచున్నమాట. అతడిలో వినయం లేకపోతే ఆయన గురువు ఎలా అవుతాడయ్యా అని చెప్పి స్వామిలో ఉన్నటువంటి గుణాలు, ఆదర్శ గుణాలు, ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ సహనం, సత్యం, అహింస, వారికి ఉన్న దయ, ఆ జాలి, ఈ గుణాలని వారిలో పూర్తి ఒక రాశిగా రాసిపోసి ఉన్నవా అన్నట్టుగా మనకు స్వామిలో మనకు కనపడతాయి. వారి యొక్క వినయం అంతకు మించింది మరెక్కడా లేదు. పెద్దల పట్ల కానీ, సమాజంలో పండితుల పట్ల కానీ, కళాకారుల పట్ల కానీ, అధికారుల పట్ల కానీ స్వామికి ఉన్న వినయం మరి ఎవరికీ లేదు. రాజాధిరాజు మరి తనకు తాను. అయినప్పటికి కూడా అతిథులు వచ్చినప్పుడు వారిని సత్కరించడంలో కానీ, వారి పట్ల గౌరవ ఆదర అభిమానములు వ్యక్తపరచడంలో కానీ స్వామికి స్వామియే సాటి. అందువల్ల గురువుకు ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉండాలి అన్న విషయాలు మన స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఇవి అందరికీ కూడా రుచించవు తొందరగా. ఈ గురుతత్వం కానీ ఆత్మతత్వం కానీ అందరికీ రుచించవు. ఎలాగంటారేమో, ఒక్క ప్రొద్దు మాట కుక్క ఏమి ఎరుగును. కుక్క ఏమి ఎరుగును? ఉపవాసాల సంగతి కుక్కను అడిగితే ఏం చెబుతుంది? అది కుక్కకి తెలియదు. అటుకుల రుచి ఎద్దుకెటుల తెలుసు. అటుకుల రుచి ఎద్దుకెట్లు తెలియదు. ఎద్దు దగ్గర వెళ్ళి అటుకులు బాగుంటాయని దానికి ఏం తెలుసు తెలియదు. కరముకేమి తెలుసు? గంధంపు వాసన. ఈ గాడిదలకి గంధం వాసన కూడా తెలియదు. అంధుడేమి ఎరుగు చంద్రురూపు. గుడ్డివాడికి చంద్రుని కళలో చంద్రకాంతి కూడా తెలియదు. ఈ విషయాలు రుచించట్లేదంటే మనలో ఏదో బలహీనత, ఏదో లోపం, ప్రారబ్ధం వల్ల వీటిపైన మనం అంతగా ఆకర్షింపబడలేకపోతున్నామేమో అనిపిస్తుంది. లేకపోతే గురుతత్వాన్ని మించింది మరొకటి లేదు. దాన్ని ఎంతైనా సరే అర్థం చేసుకోవడానికి అవకాశం. బ్రహ్మయే వాక్కు, విష్ణువే మనసు, శివుడే హృదయం అని చెప్పేశారు స్వామి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు దేవతలు అనుకుంటావేమో, నీ వాక్కుయే బ్రహ్మ, నీ మనసే విష్ణువు, సర్వవ్యాపితమైన మనసే విష్ణువు, నీ యొక్క హృదయమే పరమశివుడు. కనుక వాక్కు, మనసు, హృదయము, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తెలియజేసేదే ఆత్మ. అట్టి ఆత్మయే పరమాత్మ, అట్టి పరమాత్మయే సాయితత్వము అని మనకు స్పష్టంగా స్వామి సందేశం నుండి మనకు అర్థమవుతుంది. గురువు ఎక్కడుంటారు, గురువుని ఎట్లా గమనించాలి అనుకుంటావేమో, స్వామి చెప్పారు, ప్రకృతియే గురువు అయ్యా, ఎక్కడికో పోనక్కర్లా. నీ ఎదురుగుండా ఉన్న ప్రపంచమే ఒక గురువు. ఈ విశ్వమే మనకు గురువు. విశ్వమే కార్యము, విష్ణువే కారణము, హరిమయము, విశ్వమంతయు హరి, హరి విశ్వమయుడు. కనుక విశ్వమంతా హరిమయమే, ఆ హరి విశ్వమయుండు. కనుక ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని దర్శించినప్పుడు మనకు అందులో గురుతత్వము, ఒక ప్రబోధ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచం అంతా సందేశాత్మకమే, మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలే. కానీ గురు చరిత్రలో స్పష్టంగా చెప్పబడింది. సృష్టిలో ఎందరి నుండి మనం నేర్చుకోవచ్చో గురు చరిత్రలో స్పష్టంగా చెప్పారు స్వామి. ఒక చక్కని పద్యంలో చెప్పారు. ప్రకృతి ఏ రీతిగా మనకు పాఠశాలగా ఉంటుంది, ప్రకృతి ఏ రీతిగా గురువుగా మనకు మహత్తర సందేశాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని ఈ రీతిగా వివరించారు. జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటు తరులు. ఈ మహావృక్షాలున్నాయి, ఆ మహావృక్షాల కింద నుంచున్నప్పుడు అందరికీ నిలువ నీడనిస్తాయి. ఏ మహావృక్షం కూడా ఇక్కడ ఈ జిల్లా వాళ్లే ఉండాలి, ఈ రాష్ట్రం వాళ్లే రావాలి, ఈ భాష వాళ్లే రావాలి అని అనవు. వృక్షములన్నీ కూడా తమ యొక్క నీడ అందరికీ అందుబాటులో ఉంచుతాయే తప్ప ఎలాంటి వ్యత్యాసం ఉండదు. జాతి భేదము లేనటువంటి వృక్షములున్నవే ఆ రీతిగా సంచరించమని మనకు సందేశాన్ని అందిస్తున్నాయి. తనువుకై మనకింత తమకంబు వలదంచు చలియండ వానల సైచు గిరులు. పర్వతాలున్నాయి, ఆ వాన వస్తుంది, మరి చలికాలంలో చలి ఉంది, ఎండాకాలంలో మాడిపోతుంటాయి. అన్ని కాలాల్లో ఎండలున్నాయి, వానలున్నాయి, చలి ఉన్నాయి. ఆ పర్వతాలు ఆ కొండలేమన్నా కాస్త చెలించినట్టు గాని భ్రమించినట్టు గాని విలపించినట్టు గాని స్పందించినట్టు గాని నిట్టూర్పుడిచినట్టు గాని ఎక్కడా కనపడదు. ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సాక్షీభూతంగా నిలిచాయి గురుడు. ఆ గిరులన్నీ అదే రీతిగా ఉన్నాయి. కనుక పొగడ్తలకు పృంగి, నిందలకు కృంగి, లొంగి వంగక జీవితాన్ని సాగించు అన్నాడు స్వామి. అదే రీతిగా జీవితంలో మానావమానాలుంటాయి, జయాపజయాలుంటాయి, వీటికి స్పందించగా సమత్వాన్ని బోధించేటువంటివి ఈ యొక్క కొండలు. తనువుకై మనకింత తమకంబు వలదంచు చలియండ వానల సైచు గిరులు. వాటిక సందేశం అది. ఇక మూడవ సందేశం, రేపు మాపు కొరకు వాపోవ వలదంచు విహంగముల్ సంతుష్టి విద్య గరపు. పక్షులున్నాయి, హాయిగా ఎగురుతూ ఉంటాయి, రేపు మాకు తిండికుందా లేదా అన్న బాధ లేదు. మనకు అకౌంట్లో బ్యాంకు అకౌంట్లో డబ్బుందా లేదా, మనకి చాలదు పిల్లలందరికీ ఉందా లేదా, వారికి చాలదు మనవలకి ముని మానవులకు కూడా ఉందా లేదా, అప్పటికి కూడా మనకి సంతృప్తి లేదు. రేపటి కాదు, కొన్ని తరాల వరకు డబ్బు ఉండాలి మనకు, కానీ పక్షులకి అలా లేదు. ఇలా ఈ తపనతోటే మనం ప్రాణాలు విడుస్తున్నాం. పక్షులు చక్కని సందేశాన్ని ఇస్తున్నాయి, రేపు మాపు కొరకు వాపోవ వలదంచు విహంగముల్ సంతుష్టి విద్య గరపు. సంతృప్తి ఎలా ఉండాలో అనే విషయాన్ని పక్షులు మనకు చక్కగా బోధిస్తున్నాయి. తర్వాత పాఠం, జగము నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును ఆకాశంబు. ఆకాశం చెబుతోంది, నాయనా ఈ ప్రపంచం నిత్యం కాదయ్యా, ఈ సంసారం అంతా భ్రాంతి తెలుసుకో అంటున్నది ఆకాశం. సాక్షీభూతంగా నిలిచింది. చనునాడు మృగములైన నేను నాద అనవు రవంతయైన. చనునాడు మృగములైన నేను నాది అనవు రవంతయైన. ఈ జంతువులు అయ్యో నేపోతున్నానే, నాకు దుక్కెవరు, ఈ తాళం చెవులు ఎవరికివ్వను, ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలి, ఈ నగా నట్ర ఎవరికివ్వాలి, ఈ చింతపండు చీపురు ఎవరికి పంచాలి, ఈ గొడవే ఉండదు. చూసారా జంతువులు ఏమి పీస్ఫుల్గా వెళ్ళిపోతాయి. అది చూసారా, అది మనం నేర్చుకోవాలి, అది స్వామి చెప్తున్నారు. కనుక సృష్టి అంతా కూడా మనకు గుణపాఠాన్ని చక్కని సందేశాన్ని వివరిస్తుంది. ప్రకృతి బోధించు సత్యము ఈ మర్మ మెల్ల. ఈ సీక్రెట్స్ ఉన్నాయే, ఈ మర్మం అంతా కూడా ప్రకృతి మనకు చెబుతుంది. తెలియజేయనది ఏ విద్య తెలుసుకోండు. ప్రకృతి ద్వారా మనకు అనేక సందేశాలను వివరించేటువంటిదే విద్య, దాన్ని మీరు తెలుసుకోవాలి అంటున్నారు భగవాన్. కనుక స్వామి యొక్క ప్రబోధనలో నేచర్ యాజ్ ది బెస్ట్ టీచర్ తెలుసుకో, గాడ్ ఈజ్ ది టీచర్, నీకు వేరే అక్కర్లా, భగవంతుడే నీ గురువు, నీ ఆత్మయే నీ గురు, ఫాలో ది మాస్టర్, గురువును అనుసరించు. ఎవరు ఆ మాస్టరు? నీ కాన్షియన్స్, నీ యొక్క ఆత్మనే నువ్వు అనుసరించు, అదే నీకు ఆత్మగురువు, వెలుపులున్నటువంటి వారు కారు అనే విషయాన్ని స్వామి తమ యొక్క సందేశంలో అనేక పర్యాయాలు వివరిస్తూ వచ్చారు భగవాన్. అయితే మరొక చక్కని విషయాలు స్వామి తెలియజేస్తూ గురువు ఎలా ఉంటాడో చెప్తున్నారు. గడియారానికి మనం అలారం పెడితే ఎన్ని గంటలకైతే అలారం పెట్టామో ఆ సమయానికి గంట మోగినట్టుగా మనలో గురువు సంకల్పానుసారము సరియైన ఘడియలో మనకు జ్ఞాపకం వచ్చి మనలో వివేచన కలిగి సాయి స్ఫురణ చేత మన ఆత్మధర్మాన్ని మనకు మనము గుర్తుంచుకునే ఘడియ ఉంటుంది. మనకు మనముగా గుర్తుంచుకోవాలి. ఎవరో మని గుర్తు చేయడం కాదు, స్వామే మనకు తెలియజేస్తారు సరి అయిన ఘడియలో. అలారం నువ్వు మోగించింది కాదు, ఎప్పుడో టైం పెట్టి ఉంచావు ఆ టైంకి ఇప్పుడు మోగింది. అలాగే గురువు ఏ క్షణంలో నీవు పరిపక్వ దశలో ఉన్నావో, ఎప్పుడైతే నీవు బాగా ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి అర్హత యోగ్యతను సంపాదించున్నావో ఆ సమయానికి నీలో ఆ ప్రజ్ఞాస్థానం, ఆ ప్రజ్ఞాభావము, ఈ ఆత్మవస్తువు నీకు పూర్తిగా అవగతం కాగలదు సుమా, జాగ్రత్తం కాగలదు, ఆవిష్కరింపబడుతుంది అన్న విషయం స్వామి చెప్పారు. అయితే గురు అనే శబ్దంలో గు రు రెండు అక్షరాల్లో గు అనేటువంటిది అజ్ఞానమనే చీకటి అని, రు అనగా ప్రకాశమైన వెలుతురు అని చెప్తారు. ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో అప్పుడు చీకటి అదృశ్యం అవుతుంది. ఈ చీకటి అదృశ్యం కావడానికి మనం చేయవలసిన ప్రయత్నం అక్కర్లే, వెలుతురు రాగానే చీకటి పోతుంది. అదే రీతిగా గురువు బోధ వల్ల, గురువు సన్నిధిలో ఉన్న జ్ఞానం వల్ల మన అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. అది గురు శబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఎంత బాగా స్వామి చెప్తున్నారో చూడండి. వదలవలసిన దాన్ని వదలాలి, తెలుసుకొనవలసిన దాన్ని తెలుసుకోవాలి, చేరవలసిన గమ్యాన్ని చేరుకోవాలి, అంతవరకు శాంతి లభించదు. వదలవలసిన దాన్ని వదలాలి. ఏది వదలాలి? జగద్భావం వదలాలి. తెలుసుకొనవలసిన దాన్ని తెలుసుకోవాలి. ఏది తెలుసుకోవాలి? ఆత్మవస్తు తెలుసుకోవాలి. చేరవలసిన గమ్యాన్ని చేరాలి. ఎక్కడా? భగవత్ సన్నిధానము. ఆ భగవంతుని యొక్క పాదారవిందములు ఇదిగో ఆ సన్నిధానాన్ని చేరినట్లయితే నీ హృదయస్థాయిలో ఉన్నటువంటి ఆ భగవత్ పాదారవిందములకు నువ్వు శరణాగతి పొందినట్లయితే అదే మోక్షమురా అని చెప్తూ వచ్చారు. అందువల్ల స్వామి మాటలలో స్పష్టంగా మనకిందులో కనపడేది ఒకటి ఉంది. అపేక్ష బంధకారణము, ఉపేక్ష మోక్షకారణం. అంతా అది కావాలి ఇది కావాలంటుంది అది బంధమే. వీటిపైన ఒక ఉపేక్షాభావము, అది మోక్షము అని చెప్తున్నారు. తమకు విన్నవించినట్లు ప్రకాశంతో అంధకారం వైదొలగినట్లుగా అనాత్మభావము వదలిన ఆత్మభావము ఆవిర్భవిస్తుంది. అనవసరమైన ఆశలే అనాత్మభావమునకు మూల కారణం. మనందరు కూడా అనాత్మభావం ఉన్నది. ఎందువల్ల? ఆశల వల్లే. ఎప్పుడైతే ఈ అనాత్మభావం తొలగిందో మనకు ఆత్మభావం వస్తుంది అని స్వామి చెప్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్నింటికీ శ్రద్ధ ప్రధానం. గురువు సేవ చేసినా, గురు యొక్క నామాన్ని స్మరించినా శ్రద్ధతో చేయాలి. ఎండమావులు ఎంత పారినా తడవు. ఎండమావులు ఉన్నాయి అక్కడ, ఏం తడుతుందా? ఏమీ లేదు. శ్రద్ధ లేకుండా కర్మలెన్ని చేసినా చిత్తశుద్ధి కలగదు అన్నాడు. కనుక ఈ గురు పౌర్ణమి సందర్భంలో శ్రద్ధని మనం పెంచుకుందాం, ప్రేమను పెంచుకుందాం, ఆత్మజ్ఞానం పైన అపేక్ష పెంచుకుందాం, జగత్తు పైన అపేక్ష కాదు భగవంతుడి పైన అపేక్ష పెంచుకుందాం. జగత్తు పట్ల మనకు ఎలాంటి రకమైనటువంటి రాగము కానీ ఎలాంటిది ఉండకూడదు. స్వామి చెప్పినట్టుగా అపేక్ష బంధకారణము, ఉపేక్ష మోక్ష కారణము. మనకు కావాల్సింది భగవంతుని పైన అపేక్ష పెంచుకోవాలయ్యా, ప్రపంచం పైన కాదు అన్న విషయం మనకు తెలుస్తుంది. కేవలం ఈ గురు పౌర్ణమిలో మనం గమనిస్తుంటాం అనేక చోట్ల చాలా పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొచ్చి పారాయణ గ్రంథాలకు చక్కగా ఆ పసుపు కుంకుమ పెట్టి నమస్కారాలు పెడుతూ ఉంటారు. మంచిదే, కానీ గ్రంథ పఠన వాదనకే కానీ సాధనకు కాదన్నాడు స్వామి. వాదనకు నేను ఇచ్చదివాని అచ్చేది అని చెప్పి ఎంతైనా వాదించవచ్చు, కానీ సాధన కాదు. గ్రంథంలో ఉండేటువంటి గ్రంథాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నిద్దాం. గురువులెవరో మనం తెలుసుకుందాం, ఎవరు సరి అయిన గురువో తెలుసుకుందాం. గురువులు చిత్తాపహారులు కావాలి, కానీ విత్తాపహారులు కారాదు. చెవిలో మంత్రం, చేతిలో కాసు ఆశించిన గురువులు కాదయ్యా. మనకు కావాల్సింది చిత్తాపహారుడు. మన హృదయాలను హరించివేసి, మన హృదయాలను దొంగిలించినటువంటి ఆ పరమాత్మ, ఆ గురువు భగవాన్ బాబా ఆదర్శమూర్తి అని తెలుస్తుంది. అందువల్ల స్వామి సన్నిధానంలో మనకేమనిపిస్తుంది? చిత్తము లోకేశ్వరునకని. ఆ చిత్తం అంతా లోకేశ్వరుడికి ఇచ్చేశాను. నేను బ్రతికేది ఎట్లాగా అనుకుంటావేమో, విత్తము లోక వ్యవహారానికి. మనకుండే విత్తం లోక వ్యవహారం ఉండవలసిందే, కానీ చిత్తము మాత్రం లోకేశ్వరుడికి ఉండాలయ్యా అని చెప్తున్నారు. అందువల్ల ఈ జగత్తే మంచి విద్యాలయం, జీవితమే ఉత్తమ గురువు అనే సంగతి తెలుసుకోవాలి. ఆసక్తి మారకము, అనాసక్తి తారకము అనేటువంటి సాయి మాట. జీవితం అంతా కూడా అన్నాన్వేషణలో గడపడం కాదు, ఆత్మాన్వేషణలో గడపాలి. అన్నము నుండి ప్రారంభమైనటువంటి ఈ జీవతత్వము ఆనందంతో అంతం కావాలి అన్నదే సాయి సందేశము, సాయి యొక్క హెచ్చరిక అనేది కూడా తెలుస్తుంది. ఒక సందర్భంలో చెప్తున్నారు స్వామి, హృదయమే బోధకుడు, నీ హృదయమే బోధిస్తుంది, కాలమే గురువు, ప్రపంచమే గ్రంథము, ఈ దీని నుంచి ఎంత నన్ను నేర్చుకోవాలి. ఇలాంటి జ్ఞానం ఎప్పుడైతే పొందామో ఇంకది పోదు, స్థిరంగా నిలిచిపోతుంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి, వచ్చినచో పోనట్టిది జ్ఞానం. ఓసారి వచ్చిందా అది పోదు, పోయినచో రానట్టిది మాయ. ఒకసారి పోయిందా మళ్ళీ రాదు, అది మాయ. రాదు పోదు అది బ్రహ్మం. వస్తే పోంది జ్ఞానం, పోతే రాంది మాయ. పోవటం లేదు రావటం లేదు అది బ్రహ్మం అయ్యా అన్నారు. అలాంటి దాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చెయ్యాలి. పరార్థంపైన విరక్తి, పరార్థం ప్రసక్తి మనకు రావాలి. పరార్థ ప్రసక్తి, ఈ గురు పౌర్ణమి నుండి మనం ఏం మాట్లాడుకున్నా సరే పరార్థ ప్రస్తావన, పరార్థ ప్రసక్తి తప్ప మరేది రాకూడదు. పదార్థంపైన విరక్తి మనకు ఉండాలి, అప్పుడే మనకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని స్వామి చెప్తూ వచ్చారు. ఇంతకీ ఈ దేహాన్ని ధరించిన దేనికి, తరించే నిమిత్తమై తనువును ధరించాము. ఈ తనువును ధరించింది తరించడానికి అని తెలుసుకోవాలి. ఏవో శ్లోకాలు గడగడగడ చెప్పేయడం కాదయ్యా, ఆచరించని శ్లోకాలు శోకము కొరకే అన్నాడు స్వామి. శోకము కొరకే ఎన్ని శ్లోకాలు, ఏం ప్రయోజనం? శోకం తీరిందా? కనుక జీవితంలో ప్రధానమైనది ఏది అనే విషయాన్ని గుర్తించాలి. ఎట్లాగా, ఆచరణలో అహంకారాన్ని వదిలిపెట్టాలి. అంటే నేను చేశాను, నేను చేశాను, నేను చేయగలను ఇలాంటి భావం ఉండకూడదు. అనుభూతి యందు ఆసక్తిని త్యజించడమే త్యాగము. అంటే నేను ఇది చేశాను గనక నాకేది కావాలి, ఇది చేశా గనక నేనేది పొందాలి, కర్మఫల పరిత్యాగము. కనుక అనుభూతి యందు ఆసక్తిని త్యజించడమే త్యాగము, అది యోగము అంటున్నాడు సాయినాథ్. కనుక గురు పౌర్ణమి మహోత్సవంలో త్యాగం అంటే ఏది, యోగం అంటే ఏది అని తెలుసుకొని కొంతవరకు జీవితంలో ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనలో అందరిలో కూడా ఈ అహంతత్వం ఉన్నది. అహం అనగా నేను. ఈ అహంతత్వము వెలుపలికి బాహ్యంగా అహంకారంగా మారకూడదు సుమా. ఈ అహంతత్వము ఆత్మతత్వంగా మారాలి. ఈ అహం అనేటువంటి భావము అహంభావం కాదు, ఇది ఆత్మతత్వము. ఈ నేను అనేటువంటిది సర్వము తానయ్య అయిన వాడెవ్వడు. నేను నేనంటున్నావు, ఈ సర్వం ఎవరు? తానయ్యైనటువంటి పరమాత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి అని స్వామి మనకు చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ గురు పౌర్ణమి సందర్భంలో అనేకానేక విషయాలు స్వామి చెప్తూ వచ్చారు. గురు అనే రెండు అక్షరాల్లో గు అనగా గుణాతీత, రు అనగా రూపవర్జిత అన్నారు. గుణాతీత ఏ గుణములు వారిలో ఉండవు, అయితే భగవద్గీత చదివిన వారందరికీ తెలిసిన విషయమే. గుణత్రయ విభాగంలో కానివ్వండి, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కానివ్వండి, కృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్పాడు, గుణములు భగవంతుడిలో లేవు నిజమే, కాని గుణముల యొక్క వ్యక్తీకరణ భగవతత్వము వలనే ఉన్నది. అనగా తెరపైన అన్ని సినిమా బొమ్మలు పడుతున్నాయి, ఈ బొమ్మల్లో తెర లేదు, ఈ బొమ్మలు తెరపైన పడ్డాయి, తెర లేనిదే బొమ్మలు మీరు చూడలేరు, చూసారా? అదే రీతిగా పరమాత్మ దివ్యత్వము లేనిదే ఈ గుణముల యొక్క తత్వము ఆచరణకు కానీ అనుభూతి కానీ అందవు, కానీ పరమాత్మలో లేవు. అనగా బల్బులో, మైకులో, ఫ్యానులో కరెంటున్నది కానీ కరెంటులో ఫ్యాన్లు బల్బులు లేవు. అదే రీతిగా గుణములలో భగవంతుడున్నాడు, కానీ భగవంతుడు గుణములు లేవు. గుణాతీత అంటే అది, కానీ గుణములకు అతీతుడైనటువంటి వాడు గుణాతీతుడు. ఇక రూపవర్జిత, ఏ రూపం? ఏ రూపం లేదు. ఒక్క విషయం గమనించండి, రూపవర్జిత అంటే రూపం లేదు అంటే అన్ని రూపములు వారివే కనుక ఏ రూపం అని చెప్తారు? అన్ని రూపములు వారే. శిరడీనాథుడు కుక్క రూపంలో కనిపించాడు, దున్నపోతు రూపంలో కనిపించాడు శిరడీనాథుడు. సత్యసాయిబాబా వారు బెంగళూరులో ఒక విద్యార్థి ఎంకామ్ పరీక్షకు వెళుతూ ఉంటే హాల్ టికెట్ మర్చిపోయాడు. స్వామి ఆ హాస్టల్ బాయ్ లేదా కాలేజీ ప్యూన్ రూపంలో కనిపించి హాల్ టికెట్ ఇచ్చి పరీక్షకు పోరా అన్నాడు. ఆ కుర్రాడు పరీక్షకి సాయంత్రం వచ్చి, బాగా రాశావా అని అడిగారు స్వామి. బాగా రాశాను స్వామి. ఏమైంది కాలేజీని అడిగారు స్వామి. అప్పుడు వీడి జ్ఞాపకం వచ్చింది, స్వామి హాల్ టికెట్ మర్చిపోయాను. మరి ఎవరిచ్చారా నీకు? ఎవరో పోర్టర్ ఇచ్చాడు స్వామి అన్నాడు. పోర్టర్ కాదురా, రిపోర్టర్ నీకు ఇచ్చాడు తెలుసుకో. వాడు ప్యూన్ కాదు, ఎవరనుకుంటున్నావు అన్నారు స్వామి. పశ్చిమ గోదావరి, గోదావరి జిల్లాలో స్వామి రైల్వే పోర్టర్గా దర్శనమిచ్చాడు. పూజ్యులు కారుణ్యానంద స్వామికి ఒక మిడ్ వైఫ్ రూపంలో దర్శనమిచ్చారు. ఎవరో వచ్చిన నవమాసాలు నిండిన తల్లికి ప్రసవం చేయడానికి సహాయకరించినటువంటి ఒక స్త్రీమూర్తిగా స్వామి దర్శనమిచ్చారు. ఏది ఇప్పుడు చెప్పండి స్వామి, ఏ రూపం? స్త్రీ అంటావా, పోర్టర్ అంటావా, సర్వెంట్ అంటావా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు? అన్ని రూపాలు ఆయనే గనుక ఈ రూపములన్నీ తాను ధరిస్తాడు. ఏ రూపములు తనలో లేవు గనుక రూపవర్జిత గురు అంటేదే అర్థం. గుణాతీత రూపవర్జిత గురు. ఈ గురు పౌర్ణమిలో చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తాడు అంటారు. చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయత. కనుక చంద్రుడు మనసు అధిష్టాన దైవం. చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తాడు గురు పౌర్ణమి నాడు. మన మనసు కూడా అన్ని కళలతో ప్రకాశించాలి అంటే 16 గుణాలు పోవాలి. 16 కళలు మనలో ఉన్న ఈ పిచ్చి కళలు పోతే చంద్రుడిలాగా మన మనసు ప్రకాశిస్తుంది. ఆయనకి 16 కళలు వస్తాయి, చంద్రుడికి ప్రకాశిస్తాడు. మనకున్న పిచ్చి కళలు 16 పోవాలి, అప్పుడు చంద్రుడిలాగా ప్రకాశిస్తాం. ఇదేమిటండి, మనకున్న 16 పిచ్చి కళలు ఏమిటనుకుంటారేమో. అరిషడ్ వర్గములు 6 ఉన్నాయి. తమో రజోగుణములు 2 ఉన్నాయి, 8. అష్టమదములున్నాయి, 8. 16 ఇవి వదిలితే చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. కనుక చంద్రుని యొక్క కళలు పొంది ప్రకాశిస్తున్నాడు, ఇవన్న వదిలి మన మనసు కూడా ప్రకాశిస్తుంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఈ సందర్భంలో మరొక విషయం చెప్పాలి. షిరిడి బాబా దగ్గర ఒక భక్తుడు ఉండేవాడు, కేల్కర్ అని ఉండేవాడు. స్వామి అన్నారు, ఇవాళ గురు పౌర్ణమి, నువ్వు పూజ చేయవలసింది, భగవత్ పూజ చేయాలి అన్నారు. ఈ కేల్కర్ అమాయకంగా అన్నాడు, స్వామి పూజ చేయాలంటే ఏమిటి చేయాలి అని. అయ్యో గురు పూజ చేయమని చెప్తున్నా కదా, నీ దైవాన్ని ఉపాసించు, నీకే ఇష్టదైవాన్ని ప్రార్థించు అంటాడు. అంటే స్వామి ఎట్లాగాని. అప్పుడు రండి షిరిడి బాబా గట్టిగా చెప్తాడు, పిచ్చివాడా ఈ పాదాలకు పూజ చేయిరా అన్నాడు ఆయన. నా పాదాలు పట్టుకో అన్నాడు స్వామి. అదే రీతిగా ఈ గురు పౌర్ణమి నాడు స్వామి పాదాలు గట్టిగా మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా మన గురుతత్వాన్ని, ఈ గురు పౌర్ణమి సందేశాన్ని జీవితంలో మనం తలుచుకుందాం. ప్రపంచం అందరికీ కూడా, అన్ని మతాల వారికి గురుస్థానంలో ఎవరైనా ఉన్నారు అంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ప్రతి మతానికి గురువులు ఉన్నారు, బౌద్ధ గురువులు ఉన్నారు, అలాగే క్రైస్తవ మతానికి వారి పెద్దలు ఉన్నారు, హిందూతత్వంలో మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఇటు ముస్లింస్కి వాళ్ళ పెద్దలున్నారు. ఇన్ని మతాలు కూడా వారి పెద్దలుండగా అన్ని మతాల వారికి కూడా ఒకే గురువుగా నిలిచిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అది చాలా గొప్ప విషయం. ఇంకా గురువులందరూ కూడా ఒక్కొక్క మార్గాన్ని చెప్తూ ఉంటారు. కొంతమంది పారాయణ చేయమంటారు, కొందరు అభిషేకాలు చేయమంటారు, కొంతమంది ఏమో సహస్రనామం అంటారు, రుద్రం అంటారు, ఇలా చెప్తూ ఉంటారు. బాబా వారు ఏమంటారు, మన స్థితిగతి బట్టి, మన సంస్కారమును బట్టి మనకు ప్రత్యేక బోధ చెప్తారు. సేవ చేయి, అట్టి కర్మ మార్గం ద్వారా చిత్తశుద్ధి సాధించు, ఆ తరువాత భగవన్నామ స్మరణ ద్వారా ప్రేమను పెంచు, ఆ తరువాత ధ్యానం ద్వారా జ్ఞానాన్ని అనుభవించు, ఆత్మ యొక్క తత్వాన్ని గ్రహించు, జీవ బ్రహ్మ ఐక్య అనుసంధానం చెయ్యి, అప్పుడు జీవ బ్రహ్మైక్య అనుసంధానం చేత జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అనే అద్వైత అనుభవాన్ని తెచ్చుకోవాల్సింది అని చెప్తారు స్వామి. ఇన్ని మతముల సారాన్ని, కర్మభక్తి జ్ఞానమార్గముల యొక్క సమన్వయాన్ని, ద్వైత అద్వైత విశిష్టాద్వైత తత్వముల అన్నిటినీ కూడా సమన్వయపరిచి అన్ని వయసుల వారికి చంటి పిల్లల దగ్గర నుంచి ముసలవాళ్ల దాకా పురుషులు స్త్రీలు ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు సమస్తం అందరికి కూడా ఏకకాలంలో ఎవరికి తగ్గట్టుగా వారికి సాధనా మార్గాన్ని ప్రేరక బ్రహ్మగా ఒక అంతర్వాణిగా మనని ప్రేరేపించి సాధనా మార్గంలో ప్రవేశింపచేసి ఆనందము ప్రశాంతిని ప్రసాదించేటువంటి భగవాన్ బాబా వారికి కృతజ్ఞతలు తెలియచేసేటువంటిదే ఈ గురు పూజా మహోత్సవము, ఈ గురు పౌర్ణమి మహాపర్వదినము. భగవానుడు అందరినీ కూడా సాధనలో ప్రవేశింపచేసి మనకు కూడా ఉత్సాహ ప్రోత్సాహములు అందించి భక్తిభావాన్ని పెంచి ఆనంద బీజాలు నాటి ప్రేమఫలాలు అందుకునేటువంటి యోగ్యతను ప్రసాదించవలసిందిగా సాయినాథుని మీ అందరి పట్ల కూడా వారి పాదారవిందములకు నమస్కరిస్తూ సెలవు. మీ అనిల్ కుమార్. సాయిరాం.